वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुम शोक निवारण भूत नायक असुर निकंदन कनुम।
अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तभकमकरं दुःश्रुतिगिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुरलिपुवराहस्य भवति। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतज्ञं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनम्।
అందరూ చెప్పండి, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి మహర్షి అనే ఒక మహాత్ముడికి, భగవత్స్వరూపుడికి మనం రోజు నమస్కారం చేసుకోవాలి. పెద్దలు పాడుతున్నప్పటికీ ఎందుకు సవరించాను అంటే కొన్ని కారణాలు ఉంటాయి. తినకుండా ఏదన్నా చెయ్యాలి అంటే ఇంకా పొరపాటును కూడా నువ్వేం తినడానికి లేదు, నీకు ఆప్షన్ లేదు. తినకుండా రామానాలంటే నువ్వు ఆ రోజంతా ఉపవాసం ఉండి మంచినీడు కూడా దాక్కుండా రామా రామానాలి. కానీ తినకున్నా అన్నామంటే తిన్నా తినకున్నా ఆప్షన్ ఉంది అక్కడ. ఒకవేళ తినడానికి కుదరకపోయినా, నీ కర్మ ఇవ్వకపోవాలని ఏం దొరకపోయినా ఏడవకుండా రామా అని అర్థం అనమాట. అందువల్ల నువ్వు పడుకోకుండా రామా అను అంటే నిద్రపోయేవంటే తమతమసం అని అర్థం. కాబట్టి పడుకోకుండా అలాగే గుడ్లు అప్పగించి రామా అనాలి. పడుకోకున్నప్పటికీ అన్నామంటే ఒకవేళ నాయన నీకు నిద్ర వచ్చినా నిద్ర రాలేకపోయినా ఎలా అయినా పర్వాలేదు, నీ రెండు ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే నీకు చాయిస్ ఉంది. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వండుతూ రామయ్యను, వడ్డిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను. ఒకవేళ కుదరలేదు, వండడం కుదరలేదు, అయినా పర్వాలేదు రామా, తింటూ రామయ్యను, తినిపిస్తూ రామయ్యను, తినకున్నా రామయ్యను. తినకపోతే సహజంగా నీరసం వస్తుంది. దొరకలేదు కనుక తినకపోయినా కూడా రామా అంటే ఆ రాముడు ఏదో పండు పంపిస్తాడని అంతరార్థం అన్నమాట. అందువల్ల అది నాకు చాలా ఇష్టం ఇది, అది నా పేటెంట్ హక్కు, అది నా పాట. ఆ పాట ఎలా పాడాలో అలా పాడితే ఒక అందం కనుక. చిన్న సవరణ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఎవరైనా దోషం చేస్తే దానికి ఏం బెంగపెట్టుకోకండి, మాకున్నామో మనం అలా చేద్దాం భక్తి శ్రద్ధలతో. హనుమంతుడు అటువంటి వాడు, నిద్రపోయినా నిద్రపోకపోయినా తిన్నా తినకపోయినా మాట్లాడుతున్నా మాట్లాడుకున్నా నవ్వుతున్నా నవ్విస్తున్నా ఏడుస్తున్నా సర్వకాల సర్వవస్థలలో రామనామస్మరణం తప్ప మరొకటి ఎరగని మహాభక్తుడు హనుమంతుడు. ఆ భక్తి వల్లే చివరికి సీతాదేవిని చూచాడు. సీతాదేవి లంకకి రాగానే ఓ పని చేసిందండి, ఆవిడ కొన్ని నగలు తీసేమో ఋషిముఖ పర్వతం మీద వేసిందని, కొన్ని నగలు దారిలో తెగిపడ్డాయని తెలిసింది మనకి ఎంతో పూర్వమైన ఘట్టాల వల్ల. కిష్కింధాకాండలో అంతఃపూర్వం అరణ్యకాండలో సీత కొన్ని నగలు మూట కట్టింది, ఆ మూట సరిగ్గా వానరుల మధ్య వేసింది అన్నారు వాల్మీకి మహర్షి. అరణ్యకాండలో ఆ మాట వచ్చింది, మళ్ళీ దాన్ని రూఢి చేస్తూ స్వయముగా కిష్కింధాకాండలో సుగ్రీవుడు ఒక ఆవిడ ఒక నగల మూట వేసింది అని ఆ నగల మూట రాముడికి కూడా చూపించాడు. కాబట్టి ఆవిడ ఏం చేసింది, కాలి గజ్జల్లో ఆవిడ కాలికి మూడు రకాల గజ్జలు ఉండేవిట, మూడింటిలో ఒక సెట్టు మాత్రం కిందకు వేసింది. బంగారము వెండి దాంతోపాటు నవరత్నాలు తాపడం చేయబడిన నూపురాల్లో బంగారపు నూపురాలు కింద పారవేసింది. అలాగే చెవులుకున్న కుండలల్లో కుడి చెవిది కింద వేసింది, ఎడమ చెవిది అట్టే పెట్టుకుంది. కొన్ని నగలు కుడివైపు తీసింది, కొన్ని ఎడమ వైపుకు తీసింది, ఈ మూటంతా అక్కడ పారవేసింది. ఇంకా ప్రయాణం సాగుతూ ఉంటే సంపాతి కూడా ఒక దృశ్యం చూశాడు. ఆవిడ రావణుని చేత అపహరింపబడుతూ ఉండగా ఆ పెనుగులాటలో ఒకటో రెండో కొన్ని నగలు తెగి కింద పడ్డాయి, ముక్కలు ముక్కలై కింద పడ్డాయి. కాబట్టి దారి పొడుగుతో కొన్ని నగలు తెగి కింద పడ్డాయి అన్నమాట. ఇవన్నీ పోను కొన్ని మిగిలాయి. ఈ మిగిలిన నగలు ఏం చేసింది ఆవిడ, అశోకవనంలోకి రాగానే రాముడు లేనప్పుడు నేను ఏ నగ ధరించను, నాకు రామచంద్రుడే నిజమైన ఆభరణం. పూర్వం భార్యలకి భర్త మీద వెర్రి ప్రేమ ఉండేది, ఆ ప్రేమ వల్ల భర్తయే ఆభరణం, ఆయన లేనప్పుడు వేరే ఆభరణాలు నాకెందుకు అని తన నగలు ఏం చేసింది, కొమ్మకు కట్టింది చెట్టు కొమ్మకి. ఆవిడ ఒక శివసుప వృక్షం కింద కూర్చుంది కదా, ఆ చెట్టు కొమ్మకి వెళ్ళడదీసింది. వైదేహ్య యాని చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణ జాలాని శాఖాశోభీన్యలక్షయత్. ఆవిడ కూర్చుని ఉన్న చెట్టు కొమ్మకి మిగిలిన నగలు వేళ్లాడగట్టింది. ఆ నగలు చూచాడు ఇప్పుడు హనుమంతుడు. ఈ నగలు చూడడం వల్ల ఆయనకు లాభం వచ్చింది. ఈ నగలలో వీటి జోడు ఉంటుంది, అంటే ఏమిటి, చెవులుకున్న కుండలల్లో కుడివైపు ఉన్నటువంటి కుండలమేమో సుగ్రీవుడి దగ్గర ఉన్నది, ఈ ఎడమవైపు కుండలం మాత్రమే ఇక్కడ వెళ్ళాడుతుంది. కుడి చేతి గాజులు లేవు, ఎడమ చేతి గాజులు ఇక్కడున్నాయి. ఇలా కొన్ని నగలు ఇందులో మిగిలాయి, కొన్ని సుగ్రీవుడి దగ్గర ఉన్నాయి. ఈ నగలు ఆ నగలు ఏకకాలంలో తన దృష్టిలో పెట్టుకు చూశాడు ఆయన. ఈ నగలు ఆ నగలకి సరిపోలుతాయి, అంటే అవి ఇవి జోడు అన్నమాట. ఆడవాళ్ళు గాజులు వేసుకున్నప్పుడు కుడి చేతుకున్న గాజు ఎడం చేతుకున్న గాజు బాగా పరిశీలించి వస్తే ఒక గాజు దొరికిందనుకోండి ఈ రెండో గాజు ఎవరితో చెప్పేయచ్చు, కొంచెం ప్రతిభావంతులైతే. మహానుభావులు ఎన్ని చూసినా ఎన్నిసార్లు చేసినా మర్చిపోతూనే ఉంటారు, అది వేరే విషయం. యావజ్జీవితం అక్కరకు రాని చుట్టం పద్యం చదివాడు ఒక ఆయన, 50 ఏళ్ళ పద్యం చదివి 51 ఏడా అక్క అక్క అదేదో పద్యం అండి అంటాడు ఒకసారి నాతోటి. అక్క మీద పద్యం ఉందండి నాకు గుర్తు లేదండి అంటే, కాదండి అక్క పక్కన ఏదో ఉంటుందండి సుమతి శతకం పద్యం అండి అన్నాడు. ఓహో అక్కరకు రాని చుట్టం అంటే అవునండు అన్నాడు ఆయన. 57 చదివాక 51 ఏడు మర్చిపోయట. మరొక ఆయన ఉన్నాడు, ఎప్పుడు తన పక్కన కూర్చున్నావాడిని ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అనేవాడు. నీ మొహం నేను అంది ఆవిడ. ఓ నీ మొహం అని మా ఆవిడే అంటుంది, నువ్వు మా ఆవిడవి కదా అన్నట్ట. ఆవిడ కావిడితో ఒకటి కొట్టింది రండి తర్వాత. మరి మండిపోదు, రోజు చూసినా పెళ్ళాన్ని మర్చిపోయి లేకపోతే పద్యం మర్చిపోతే ఇంకవాడే మనిషి అండి. అదే కర్మలో కొంతమందికి అలా ఎప్పుడూ మతి మరిపోయినట్ట, ఎప్పుడు అలా శూన్యంలోకి చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఒక్క యమధర్మరాజు గారిని చూసినప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ హనుమంతుడు అత్యంత ప్రతిభావంతుడు గనక మహానుభావుడు గనక ఒకసారి ఏ వస్తువు చూచినా యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడు. అందువల్ల ఆ నగలు ఈ నగలు బేరీజు వేసుకుని సందేహము లేదు ఈ కొమ్మకి వేళ్లాడదీయబడిన నగలు సీతవే, అక్కడ మేము చూచిన నగలు సీతవే, అక్కడున్నవి ఇక్కడ లేవు, ఇక్కడున్నవి అక్కడ లేవు, అక్కడున్న పార్ట్ ఇక్కడ లేదు, అక్కడ ఇక్కడున్న భాగం అక్కడ లేదు. కాకపోతే చెవులుకున్న కుండలాలు అవి అప్పుడు సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వస్తువులకి ఇక్కడున్న దాటికి తేడా ఏమిటంటే, ఎక్కువ కాలం చెట్టు కొమ్మకి వెళ్లాడదీయబడ్డం వల్ల ఆ చెట్టుకు వెళ్ళాడుతూ ఉంటే ఎండ తగిలి వర్షం పడి రంగు మాసిపోయాడు. ఇంకేం లేదు. శ్యామ అని చిరయుక్తత్వాత్ ఎక్కువ కాలం కొమ్మకి వెళ్లాడదీయబడి ఉండడం వల్ల మెరుగు పెట్టకపోవడం వల్ల నల్లబడ్డాయి. నగలు కొంతకాలం పోతే నల్లబడతాయి. రోజు మెడలో గొలుసు వేసుకుని బంగారం గొలుసు లేక మకర సూత్రాలు వాటిని తోమకుండా ఉంటే అప్పుడేమవుతుంది, నల్లబడిపోతాయి. చేతులుకున్నటువంటి గాజులు కూడా అంతే, అంట్లు తోముతూ ఉంటే కొంతకాలం కొంత నల్లబడతాయి. అప్పుడప్పుడు మెరుగు పెడుతూ ఉండాలి. మెరుగు పెడుతూ ఉంటే కొంత తరుగు వెళ్ళిపోతూ ఉంటుంది బంగారం కూడా. ఇప్పుడు ఈ నగలు బాగా నల్లబడ్డాయి. అక్కడున్న నగలు నల్లబడలేదు. ఆ నగలు ఈ నగలు నేను గుర్తుపట్టగలిగాను. తాని ఏవ ఏ తాని మన్యేహం, అవే ఇవి ఇవే అవి అని రూఢి చేసుకున్నాడు ఆయన. ఈమె సీతయ్య అంటానికి అనేక కారణాలు ఆయన వెతుక్కున్నాడు. ఎందుకంటే ఆవిడతో మాట్లాడలేదు, ఎవరూ సీత అని పిలవడం లేదు. అదేమో భయంకరమైనటువంటి రాత్రి, మరి కొద్దిసేపట్లో బ్రాహ్మీ ముహూర్తం రాబోతున్నది, ఆ సమయంలో చెట్టు కింద కూర్చున్నది, చుట్టూతో భయంకర రాక్షస స్త్రీలు ఉన్నారు. ఈవిడ అనేక రకములుగా ఆయన సీత కింద భావిస్తున్నాడు, పోల్చుకుంటున్నాడు. నగలను బట్టి గుర్తుపట్టవచ్చు. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు నేను చూశాను కాబట్టి ఈవిడ సీత అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈమె సీతయే అని నా మనస్సు కూడా చెబుతున్నది. కొన్ని నగలు ఆనాడు ఋషిముఖ పర్వతం మీద పడవేసినవి ఇక్కడ కనబడటం లేదు, కాబట్టి కూడా ఈవిడే సీత. ఈవిడ చెవులు కుండలాలు తీసివేసినప్పటికీ ఆ చెవులకి మచ్చలు ఉండిపోయాయి. కుండలములు గట్టిగా పెట్టుకుంటే ఎక్కువ కాలం పాటు ఆ చెవులకి గుర్తులు ఉండిపోతాయి. చెవులకి ఏంటంటే నా చేతికి ఈ వాచ్య తీసేసినా వాచ్య పెట్టుకున్న గుర్తు కొంచెం కనబడుతుంది. అలాగే ఈమె నగలు ఈమె శరీరం మీద లేకుండా చెట్టు కొమ్మకి వేళ్లాడదీయబడినప్పటికీ ఆ నగలు ఈవిడ ధరించినట్టుగా కొంత మచ్చ కనపడుతున్నది. ఇంకా ఈమె కట్టుకున్న వస్త్రం కొంచెం చింపి ఈ ఉత్తరీయం దాంట్లో మూటగట్టి అక్కడ వేసింది. ఆ వస్త్రం ఈ వస్త్రం ఇప్పుడు ఈవిడ శరీరం మీద ఉన్న వస్త్రం ఒకటే కాబట్టి ఈ చీర ముక్కయే అక్కడ ఉన్నది. ఈవిడ కట్టుకున్న చీర ముక్క అక్కడ ఉన్నది. ఇప్పుడు ఈవిడ శరీరం మీద ఉన్న ఈ వస్త్రము ఒకటే. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఏక వస్త్రంతో ఉన్నదన్నమాట ఈవిడ. ఇంకో వస్త్రం ధరించలేదు. భర్తకి దూరమైన కారణం చేత ఏమైపోయినా పర్వాలేదు, ఈ మాసిన గుడ్డ ఈ చీరే దీక్షా వస్త్రం కింద ధరిస్తాను అని ఆ చీరనే ధరించింది. కానీ చిత్రం ఏమిటంటే ఇన్నాళ్ళుగా ఆవిడ అలంకారం చేసుకోలేదు. ఏదో నదిలో మునగడమే తప్ప అక్కడ సంధ్యావందనం కోసం నిజమైన స్నానము చేయలేదు. అయినా రంగు పోలేదట ఆవిడ రంగు. కొంతమంది స్త్రీల యొక్క శరీర వర్ణం ఎప్పటికీ రంగు మారదండి. పెద్దగా రుద్దుకోకపోయినా, నలుగు పెట్టకపోయినా, తలంటి స్నానం చేయకపోయినా భగవంతుడు వాళ్ళకి సహజమైన సౌందర్యం ఇస్తాడో ఏమిటో, ఏ అలంకారం లేకపోయినా వాళ్లే అలంకారంలో ఉంటారు. ఇయం కనక వర్ణాంగి రామస్య మహిషీ ప్రియా ప్రణష్టాపి సతీయాస్య మనసో న ప్రణశ్యతి. ఈమె శరీరము పూర్తిగా బంగారపు రంగులో ఉన్నది. ఈవిడ హిరణ్యవర్ణ. లక్ష్మీదేవిని రోజు మనం ఏమంటున్నాం, హిరణ్యవర్ణం అని స్తోత్రం చేస్తున్నాం. బంగారపు రంగులో ఉంటుంది కాబట్టి సీత బంగారపు రంగులో ఉంటుంది. ఆ రంగు ఏమీ మాసిపోలేదు, అవన్నీ తగ్గలేదు. రామునికి ఇష్టురాలైన భార్య. ఇంతకాలం ఇక్కడికి రాముడికి దూరముగా ఉన్నప్పటికీ, భయంకరమైన లంకా నగరంలో రామచంద్ర ప్రభువులకు దూరముగా ఉన్నప్పటికీ ఆయన మనస్సులో ఈవిడే ఉంది. ఎప్పుడూ సీతా సీత అంటాడు తప్ప సీతను విడిచిపెట్టి అన్యస్త్రీని స్మరించడు ఆయన. కొంతకాలం భర్తగారు దూరం అయిపోతే ఇంకా కనపడలేదులే, మరొకటి మరిద్దాం అని ఈమె అనుకోదు. సీత దూరం అయ్యింది కనుక సీత పోతే పోయింది, ఇంకో కాబట్టి మరిద్దామని ఆయన అనుకోడు. అందుకే ఆ ఇద్దరు ఆదర్శ దంపతులు. ఎవరమైనా ఎక్కువ కాలం మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయితే వాళ్ళని మర్చిపోతాం, మరుపు మన లక్షణం. కానీ ఎప్పటికీ ఎన్నాళ్ళైనా సీతా సీత అని సీతనే కలవరిస్తాడు ఆయన. ఈమె కూడా ఎప్పుడూ రాముడినే తలుచుకుంటున్నది. అది కదా దాంపత్యం అంటే. రామచంద్రుడు నాలుగు కారణముల చేత ఈవిడికి దూరమై ఏడుస్తున్నాడు. ఎప్పుడు చూసినా రాముడు ఎందుకు సీత గురించి విలపిస్తున్నాడు అని నాకు అనిపించింది. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇటువంటి స్త్రీ దూరమైతే ఏ భర్త అయినా శోకిస్తాడు. రాముడు పరమపూజ్యుడు, నాలుగు కారణముల చేత శోకిస్తున్నాడు.
స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యాండు సంసతః పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ.
కారుణ్యము దయ శోకము మదనత్వము అని నాలుగు కారణములతో ఏడుస్తున్నాడు. అంటే రాముడు కరుణతో ఏడుస్తున్నాడట, దయతో ఏడుస్తున్నాడు, శోకముతో ఏడుస్తున్నాడు, మదనత్వం అంటే భార్య దూరమైంది కనుక విరహంతో శోకిస్తున్నాడు. ఈ నాలుగు శోకాల్లోనూ శోకమే ఉంది, కానీ తేడా ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఆయన కరుణ వల్ల విలపిస్తున్నాడు సీతకి దూరం అవ్వడం వల్ల. కరుణ అంటే ఏమిటి? ఒక వ్యక్తి మనకి ఏ విధంగానూ పరిచయం లేడు, ఆ వ్యక్తి ముక్కు మొగం మనకి తెలియదు, రోడ్డు మీద పడిపోయాడు, ఏ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకో కారణం చేతనో పాపం కింద పడ్డాడు, దెబ్బలు తగిలాయి. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి పాపం వీడెవడో తెలియదు, అయినా మనం మానవులం, మానవ ధర్మంతో వీడి రక్షిద్దామనుకుని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏ ఆసుపత్రిలోనో చేర్చి వాడిని రక్షిస్తే, అతనికైన బిల్లు పుచ్చుకోకుండా వాడిని కాపాడితే దానికి కరుణ అని పేరు. నిజానికి ఆ వ్యక్తితో నీకేం సంబంధం ఉంది, వాడు ఎవడో తెలియదుగా. విజయలక్ష్మి గారు అని డాక్టర్ గారు ఉన్నారు, ఫ్లారిడాలో ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కింద స్పాన్సర్గా ఆవిడ పేరు కూడా ఉంటుంది చూసారు రోజును. చాలా గొప్ప డాక్టర్, ఫ్లారిడా అని అమెరికాలో ఉన్న ఒక ప్రాంతంలో ఉంటారు. ఎప్పుడు ఇండియా వచ్చినా గురువు గారిని కలిసి పెడతారు, ఎన్నో యాత్రలు చేస్తూనే ఉంటారు. ఇన్ని చేసి ఒక్కనాడు ఆవిడ ఎప్పుడూ కూడా నేను ఈ పని చేశాను అని అందు. ఆవిడ కొంతమంది ఓ రూపాయి దానం చేశాక మీకు అవసరం ఉంటేనే మాతో మాట్లాడతారు, మీకు అవసరం అని తిప్పుతారు, నాకు ఏ అవసరం లేదు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో భగవంతుడికి మీరు ఏదన్నా ఇచ్చారంటే ఆయనకి మీ వల్ల అవసరం ఏమిటి, మీ కర్మ కాకపోతే నా కర్మ కాకపోతే. ఆయనకి మనం ఏదన్నా ఇస్తే ఆ వంకతో మన పాపాలు పుచ్చుకొని మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఆయన మనల్ని దగ్గరికి ఒక్కసారైనా రానిచ్చాడు అంటే అనేక జన్మల పుణ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ గుడికి రాయి వేయించడానికి డొనేషన్ ఇచ్చామంటే అది భగవంతుడికి ఇవ్వడం కాదు, మనం మన కర్తవ్యం నిర్వహిస్తున్నాం, మన పాపాలు ప్రక్షాళన చేసుకుంటున్నాం. భగవంతుడికి సేవ చేసే యోగం పట్టింది అని అనుకోవాలి తప్ప ఆయనకి మన వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకే హిరణ్యకశిపుడు చచ్చిపోయాక ప్రహ్లాద కుమారుడు నా వలన నీకు ప్రయోజనం లేదు అన్నాడు, నా వల్ల నీకే ఉపయోగం అయ్యా, ఇది మనం అనుకోవాలి. అంతేగాని ఓ 10 రూపాయలు ఇచ్చి నేను ఇచ్చానండి ఆయనకి, నేను ఎంతో ఉపకారం చేశానండి, ఆయనకి అప్లిఫ్ట్ ఇచ్చానండి. నువ్వు అప్లిఫ్ట్ లేదు, ఇంకో షిఫ్ట్ లేదు, ఎక్కువ వాగితే జీవితంలో సోదిలోకి లేకుండా పోతావు, అవునా? కాబట్టి భగవంతుడికి ఎవడి వల్ల ప్రయోజనం లేదు. అలాంటి ఒక పరమ భక్తురాలు ఆవిడ. నాకు ఆవిడ చూసినప్పుడల్లా అటువంటి తల్లి మా అమ్మ ఇప్పుడు కనపడకపోతే దేవుడు ఈవిడిని నాకు తల్లిగా ఇచ్చాడు అనిపిస్తున్నాడు. మీరు చూడండి సుఖస్థలం అవి వచ్చారు చాలాసార్లు ఇక్కడ యాత్రకు వచ్చిన వాడికి తెలుస్తుంది, పరమ పూజ్యురాలు ఆవిడ. వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ఆవిడ ఎవరికైనా సాయం ఇలాగే చేస్తూ ఉంటారు, డాక్టర్ గారు 2 గంటల వాడికి చెప్పకుండా సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు సేవ చేస్తున్నారు? ఆ వ్యక్తితో ఆవిడకి ఏం బంధుత్వం ఉంది? ఇంకా కనీసం గురువు గారు అంటే గురువు గారు అనుకోండి. రోడ్డు మీద పోయిన వాడు ఎవడో కింద పడిపోతే వాడికి ఎందుకు సేవ చేయాలి? దానికి కరుణ. ఏ పరిచయము లేకపోయినా ప్రతి జీవిలోనూ పరమాత్మను చూచి అతనికి సేవ చెయ్యాలనేటటువంటి ప్రేమ కలిగి ఉండడాన్ని కరుణ అంటారు. ఆ జాలినే కరుణ అంటారు. ఒక స్త్రీ సీత, కాసేపు ఆవిడ భార్య అనేది పక్కన పెట్టేయండి, ఆవిడ స్త్రీ. ఏ స్త్రీ అయినా కష్టంలో ఉంటే రక్షించడం నా కర్తవ్యం, జీవాత్మ ఎవడైనా కష్టంలో ఉంటే రక్షించడం నా కర్తవ్యం. ఒక జీవుడు నాకు దూరమై విలపిస్తున్నాడు, ఆవిడని రక్షించాలి అనే ఉద్దేశంతో రాముడు శోకిస్తున్నాడు. అది మొదటి కారణం, దానికి కరుణ అని పేరు. ఇప్పుడు 2వ కారణం దయతో ఏడుస్తున్నట్టు ఆయన. ఎవరో తెలియకపోయినా స్త్రీని రక్షించాలి కాబట్టి ఆ స్త్రీ రక్షించడం కోసం దుఃఖిస్తున్నాడు. ఇంకా 2వ శోకం దయ, ఆండు శంశం. దయకి కరుణకి తేడా ఏమిటి? సహజంగా భగవంతుణ్ణి కరుణాసముద్రుడు దయాసముద్రుడు అని కూడా పిలుస్తారు, కానీ 2 ఒకటే అర్థాలు కావు. కరుణ దయ ఒకటి కాదు. ముక్కు ముఖం తెలియని వాడిని రక్షించడమేమో, వాడి మీద ప్రేమ కలిగి ఉండడం, వాడి కోసం శోకించడం ఉందే అది కరుణ. ఆ వ్యక్తి మీద చూపించే జాలి కరుణ. తెలిసిన వాని మీద చూపించే జాలి దయ. తెలియని వాడి మీద చూపించే జాలేమో కరుణ, తెలుసున్న వాడి మీద చూపించే జాలి దయ. అనగా ఏమిటి? ఒక కుర్రాడు మీ అబ్బాయో లేకపోతే మీ ఆవిడో మీ తమ్ముడో రోడ్డు మీద పడిపోతే, అమ్మ బాబోయ్ మా ఆవిడండి లేకపోతే మా తమ్ముడండి లేక మా అబ్బాయి అండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని రక్షిస్తే దానికి దయ్యాని పేరు. ఇది కూడా ప్రేమ చూపించడమే, కానీ అతడితో నీకు బంధం ఉన్నది. అతడు నీకు తమ్ముడో భార్యో ఇంకోటో ఒక తెలుసున్నవాడు, మొత్తం మీద ఒక మిత్రుడు. కాబట్టి పరిచయం ఉన్న వ్యక్తుల మీద చూపించు జాలి దయ. సీత ఆయనకి భార్య, పరిచయం ఉన్నది అవునా? కాబట్టి పరిచయం ఉన్న స్త్రీ ఈవిడ. ముందేమో స్త్రీ, ఆవిడెవరో తెలియకపోయినా రక్షించాలి, అందుకని కరుణతో శోకిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఇప్పుడు ఆ తెలుసున్నావిడు కాబట్టి, ఆవిడ తనకి బాగా ఇష్టురాలు కాబట్టి అందువల్ల శోకిస్తున్నాడు. మూడవది పత్నీ నష్టేతి శోకేన. అసలు ఎంత గొప్ప అద్భుతమైన భావన అండి అది. ఎవరో తెలియకపోయినా స్త్రీ దూరం అయ్యింది కనుక నేను ఆవిడ కోసం దుఃఖిస్తాను. ఆవిడ నాకు పరిచయం ఉన్నావిడ, పరిచయం ఉన్నావిడు కాబట్టి దయతో శోకిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. ఇక మూడవ కారణం, ఆవిడ కేవలం స్త్రీ పరిచయం ఉన్నదే కాదు, పత్ని భార్య కూడా, కాబట్టి శోకం పొందుతున్నాను, శోకముతో దుఃఖిస్తున్నాను. ఇంకా నాలుగవది, కేవలం తాడి కట్టిన భార్య కాదు, ఏదో పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఎవరైనా. ఈ లోకంలో చాలామంది ఉన్నారు భార్యాభర్తలు. భార్య మడి కర్ర పెట్టి వాణి కొడితే ఆవిడ బుర్ర మీదేమో వీడు కొడతాడు, ఒకడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ రోజు కొంపలో బతుకుతున్నారు పేరుకు భార్యాభర్తలుగా. అది కాపురం ఎలా అవుతుందండి? పెళ్ళయిన దగ్గర నుంచి 25 గడిపాం 37 గడిపామంటే గొప్ప కాదు. ఈ 30 తిట్టుకోకుండా ఎంతకాలం ఉన్నారు, కొట్టుకోకుండా ఎంతకాలం ఉన్నారు, రోడ్డు ఎక్కకుండా ఎంతకాలం ఉన్నారు అనేది కనిపెట్టండి. కాబట్టి భార్యయో భర్తయో అయితే ఉపయోగం లేదు. సీత భార్య అయినంత మాత్రం చేత ఈయన దుఃఖించడం లేదట. ప్రియేతి మదనేన చ, ఆవిడ ప్రియురాలు ఇష్టురాలైన భార్య, ఆయన మనస్సులో నిరంతరం కొలువయుండే భార్య, అందువల్ల ఆవిడ మీద మదనత్వంతో విరహంతో దుఃఖిస్తున్నాడు. ఈ నాలుగు కారణాల వల్ల దుఃఖిస్తున్నాడు. ఒకటి కరుణ, రెండు దయ, మూడు శోకము, నాలుగు మదనము, విరహము. ఈ నాలుగు ఎందుకు వచ్చాయి? ఒక ఆవిడ స్త్రీ, ఆవిడ తెలుసున్నావిడ, మూడోద తెలుసున్నావిడ తన భార్య, మామూలు భార్య కాదు, నాలుగో లక్షణం ప్రియురాలైన భార్య. ఇటువంటి ఊహలు ఎంతమందికి వస్తాయి? ఇది హనుమంతుడికి వచ్చింది. కాబట్టి శోకమని కథలు అనేక కారణాలు ఉంటాయి. అన్నిటికీ మనం అనుకున్న కామములే ఉండక్కర్లా. అనేక కారణములతో జనుల్ని ప్రేమిస్తూ ఉంటారు మహానుభావులు. ఇటువంటి స్త్రీకి దూరమై అసలు రాముడు ఇంతకాలం ఎలా బతికున్నాడు అని ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన. ఇదివరకు ఏమనుకున్నాడు? ఇదేమిటండి, రాముడు భార్యకి దూరమయ్యి నిరంతరం సీత సీత అని కన్నీరు కారుస్తున్నాడు, ఏమిటి ఇంత ధీరోదత్తుడు మహాప్రభు అని అనుకున్నాడు ఆయన కూడా. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఈ జగన్మాతకి దూరమై రాముడు ఇంతకాలం బ్రతికుండడం కష్టం కదా అనుకున్నాడు ఆయన. ఈవిడు గొప్పతనం చూచాడు, ఈమెను చూచాడు. చూచాక దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభువు. ఆహా రామా, నువ్వు ఎంత కష్టమైన పని చేస్తున్నావు. ఏమిటా కష్టమైన పని? సీతకి దూరం అయ్యాక శరీరములో ప్రాణము నిలబడడం కష్టమే. సీతా సీతా అని ఎప్పుడో నువ్వు మరణించవలసిందే, అయినా ధైర్యముతో నీ ప్రాణములు నీలో నిలబెట్టుకున్నావు. ఇటువంటి సీతకి దూరమై ఇంతకాలం బ్రతకడం నిజంగా ఈ ప్రపంచంలో చాలా కష్టమైన పని. కష్టమైన పని అంటే ఈ ట్రాఫిక్లో తిరగడం మీద కష్టమే కాదు, ఈ బోల్డ్ ట్రాఫిక్లో తిరగడం లేకపోతే ఈ కాలుష్యంలో బ్రతకడం కంటే కూడా సీత వంటి భార్య దూరమైతే బ్రతకడమే కష్టమైన పని కదా. ఎంత గొప్ప పని చేస్తున్నావు నిజంగానే. సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. సీత లేకపోతే ఒక్క ముహూర్తం కూడా బ్రతకలేడు జీవుడు. రామచంద్రుడి వంటి భర్త, అసలు ఏ భర్త అయినా సీత వంటి సుందరి, సీత వంటి గుణవతి, సీత వంటి సౌశీల్యవతి భార్య అయితే అదృష్టవంతుడు అవుతాడు అవతల వాడు. ఆ భార్యకు దూరం అయితే ముహూర్తం కనీసం ఒక 24 నిమిషములు కూడా బ్రతకలేడు. కానీ రాముడు బతికాడు, కాబట్టి నిజంగా రాముడు గొప్పవాడు ధైర్యవంతుడు అని వెంటనే ఈయన మనస్సు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ సీతను చూస్తోంది, అక్కడ రాముడి దగ్గరికి వెళ్ళింది. కళ్ళతో కాదు ఆయన రాముడిని చూస్తున్నది. దేంతో చూస్తున్నాడు? మనస్సుతో చూస్తున్నాడు. ఆయన తన మనస్సుతో రాముడిని చూచాడు, ఆ మనస్సుతో సీతని చూచాడు. జగామ మనసా రామం ప్రశంసించతం ప్రభు, అంటే మనస్సు ఎప్పుడో రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రాముడిని ప్రశంసించాడు రామచంద్ర, నువ్వెంత గొప్పవాడివి, ఇటువంటి భార్య దొరికిన వాడు నిజంగా ఉత్తమ పురుషుడు. అమ్మా సీత నువ్వెంత గొప్పదానివి, అటువంటి పురుషుడు దొరికిన నువ్వెంత గొప్పదానివి అని మనస్సులో ఇటు సీతని అటు రాముణ్ణి ప్రశంసించాడు. ప్రశంసించేటప్పుడు రాముణ్ణి పదే పదే ఎందుకు ప్రశంసిస్తాడో తెలుసా? ఏదో రాముడు అందగాడనో ఇంకో గొప్పవాడనో కదట, గుణాభిరాముడు. ఆయన గుణములలో ఏది తక్కువ గుణం లేదు. ఏ గుణము చూస్తే ఆ గుణమే గొప్పది. కరుణ ఉన్నది, మహానుభావుడికి దాతృత్వం ఉన్నది, పరాక్రమం ఉన్నది, శక్తి ఉన్నది, అన్నీ ఉండి కూడా ఓర్పు ఉన్నది. ఇన్ని శక్తులు ఉన్నవాడికి ఓర్పు ఎక్కడ ఉంటుందండి? గట్టిగా మనం 4 రూపాయలు సంపాదిస్తే రెచ్చిపోతాం, పక్కవాడి మీద ఒంటికాల మీద లేచిపోతాం. మనకు కాస్త కీర్తి వస్తే గొప్పవాడం అయిపోతున్నాం అనుకుంటాం. ఇలా అనుక్షణము ఏదో ఒక విధంగా మనకి ఈ రెచ్చిపోవడం అనే లక్షణం ఉంటుంది. ఆ అన్నిటినీ అదుపులో పెట్టిన మహానుభావుడు ఎవరు? రామచంద్రుడు. అందుకని గుణాభిరాముడు అన్నారు. ఒక ముహూర్త కాలం రామచంద్రుడు ఇప్పుడు సీతను చూచాడు. చూచి ఎంత ఏడ్చాడండి పాపం, ముహూర్తకాలం ఏడ్చాడన్నారు. అమ్మా సీతామాత, నీ వంటి జగన్మాతకి, ఒక సౌశీల్యవతికి, పరమ పవిత్రురాలికి ఇటువంటి కష్టం వచ్చిందా? ఈ కష్టం నీకు రాకూడదు, అయినా వచ్చింది తల్లి అని పాపం లోపల కుగిలిపోయాడు. కొంతమందిని చూసినప్పుడు ఈ మహాత్ములకి కష్టం ఏమిటి అనిపిస్తుంది మనకి, కానీ వస్తుంది వాళ్ళకు కూడా. ఎందుకని? సామాన్య పాపాత్ముడికి వచ్చే కష్టం వేరు, వాడు పాపం చేసి కష్టం అనుభవిస్తున్నాడు. కానీ ఈవిడ పాపము చేసి కష్టం అనిపించటం లేదు, మనలాంటి వాళ్ళ కోసం అవతరించి కష్టం పొందుతోంది కనుక ఏడ్చాడు ఆయన. నిజానికి రాముడికి సీతకి కష్టం అనిపించవలసిన అవసరం ఏముండదండి? భూలోకంలో ఉన్న వాళ్ళందరూ రావణాసురుడి వల్ల నానాయాత్ర పడుతున్నాం, రక్షించమంటే రక్షణ కోసం పుట్టారు. పుట్టారు కాబట్టి వాళ్ళు కూడా కష్టం అనుభవిస్తున్నారు. పరమాత్ముడు కూడా ఈ ప్రజల కోసం, వీళ్ళని రక్షించడం కోసం ఇన్ని దుఃఖాలు అనుభవిస్తాడన్నమాట అని పాపం హనుమంతుడు దుఃఖించాడు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియా యది సీతాపి దుఃఖార్థ కాలోహి దురతిక్రమ. ఎటువంటిది ఈవిడ? ఎంత గొప్పవాడైనా ఆవిడ్ని నిరంతరం పొగడవలసినది. లక్ష్మణుడు నిరంతరం ఈవిడ్ని స్తుతిస్తూ ఉంటాడు. లక్ష్మణుడు అంతటి వాడు, పూజించేది ఈ సీతనే. లక్ష్మణుడి యొక్క సేవలు అందుకోవడం అంటే మాటల ఆదిశేషుడు ఆయన, గొప్ప గుణములు కలిగిన వాడు. అటువంటి లక్ష్మణస్వామి వారు నిరంతరం పూజించే తల్లి ఈవిడ. లక్ష్మణస్య గురుప్రియ, మళ్ళీ ఇక్కడ అర్థం ఇటు కూడా చెప్పాలి. లక్ష్మణుడికి గురువు ఎవరు? రాముడే. ఆ రాముడికి ఈవిడ ప్రియురాలు. రాముడికి ప్రియురాలు లక్ష్మణుడి యొక్క పూజలు అందుకునే తల్లి. అటువంటి తల్లి ఇవాళ దుఃఖంతో కుమిలిపోతున్నది, ఆర్తురాలైపోతున్నది. రామా రామా అంటూ రక్షించేవాళ్ళు లేక గజగజలాడిపోతున్నది. ఇంకా సీతకేంత కష్టం వస్తే కాలాన్ని ఎవరు దాటగలరు? కాలోహి దురతిక్రమ, కాలమును ఎవ్వరం దాటలేము. కాలం ఎంత గొప్పదంటే ఇటువంటి సీతకు కూడా కష్టం తెచ్చింది. ఇంకా సామాన్యుడికి కష్టం రావడంలో ఆశ్చర్యమేమున్నది? ఒకసారి ఆలోచించండి, సీత స్థాయి ఏమిటి? ఆవిడకి కష్టం వచ్చిందా? ఇంకా తక్కిన వాడికి కష్టం రాకుండా ఉంటుందా? మరి ఎందుకు సీతకు కష్టం వచ్చింది చెప్పలేకపోతున్నాను నేను. సీతకి కష్టం ఎందుకు రాకూడదు అంటే రాముడికి భార్య కాబట్టి కష్టం రాకూడదు. రాముడు రక్షకుడిగా ఉంటే ఇంకా కష్టమేమిటి? శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష. సర్వజగత్తుని రక్షించే రాముడి భార్యకి కష్టం వచ్చింది, పోని ఆ రాముడి భార్యని కూడా సామాన్యుడు రక్షిస్తున్నాడా? లక్ష్మణుడు రక్షిస్తున్నాడు. భూమిని మోసేటటువంటి లక్ష్మణుడు అంతటి వాడు రక్షిస్తాడు. అలా రక్షించబడుతున్నటువంటి సీత కూడా ఇవాళ ఈ కష్టం వస్తే ఇంకా మిగతా వాళ్ళకే కష్టం రాకుండా ఎలా ఉంటుంది, వాళ్ళు మాత్రం ఏడవకుండా ఎలా ఉంటారు, సీతకి దుఃఖం వస్తే. కాలమును దాటలేము, కాలం వల్ల ఎంత గొప్పవాడైనా కష్టం పొందుతాడు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు ఏమండో ఆయన అన్ని పురాణాలు చెప్పాడు కదండి, ఆయనకి ఎందుకండి కష్టం వచ్చింది అని ఒకప్పుడు ఒక ఆవిడ అన్నది. కంచి పరమాచార్యులు వారు నిరంతరం పురాణం చెప్పే ఒక సాధు పురుషుడే, నడిచే దేవుడే, ఆయన కూడా శరీరం విడిచిపెట్టాడంటే విడిచిపెడతాడు శరీరం కాబట్టి. శరీరం ధరించాక ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టక తప్పదు. శరీరము అంటేనే నశించిపోవున్నది. భగవంతుడు కూడా భూమి మీద పుడితే ఆయన మనలాగే కష్టాలు అనుభవిస్తాడు, ఆయన కూడా శరీరం విడిచిపెడతాడు. కాబట్టి ఇంకెప్పుడు ఇలా అనకండి. పద్మాకర్ గారికి కూడా కళ్ళదోడు వచ్చింది ఏమిటంటే పద్మాకర్ గారు ఏమైనా దిగొచ్చాడా, భూమి మీద పుట్టాడు కనుక ఎంత గురువు గారైనా కళ్ళదోడు పెట్టుకోవాల్సింది. భూమి మీద పుట్టాడు కనుక ఎంత గొప్పవాడైనా వాడికి దుఃఖం వస్తుంది. భూమి మీద పుట్టాడు కనుక ఎంత గొప్పవాడైనా అప్పుడప్పుడు కొంతమంది చేత చివాట్లు తినవలసిందే. అట్లు తింటున్నావా, చివాట్లు తినాలి. పెసరట్లు తిన్నట్టే చివాట్లు కూడా. నన్ను ఎవరన్నా చివాట్లు పెడితే నాకు ఎంత ఆనందం, ఎందుకో తెలుసా, ఏం పెసరట్లు రుచిగా ఉన్నాయి, చివాట్లు కూడా రుచిగానే ఉన్నాయి అనుకో. మనకు వచ్చే నష్టం ఉందండి, అందరూ పొగడాలని ఎక్కడుంది, రాముడిని అందరూ పొగిడారు. ఓ దౌర్భాగ్యుడి ఆ మధ్యన తిట్టాడు, ఆ దౌర్భాగ్యుడు తిట్టాడని రాముడికి వచ్చే నష్టమే ఉంది, రాముడికి ఏమీ నష్టం లేదు. పక్క నుంచి అలా వెడుతూ వెడుతూ కుక్కలు భౌ అంటాయి, అన్నంత మాత్రం చేత మనకి భయమా, కుక్క నన్ను మురుగుతుందా నాకేసి చూస్తుందా అని మనమే వండలేదుగా. ఎందుకంటే అది కుక్క, దాని లక్షణం మొరగడం. కాలం యొక్క లక్షణం ఏమిటంటే ఎంత గొప్పవాడికైనా అప్పుడప్పుడు కష్టం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనస్సులో ఏమనుకున్నాడు, ఈ సీత ఎలా ఉన్నది, రాముడు ఎలా ఉన్నాడు, ఇద్దరికీ వయస్సులో పెద్దగా డిఫరెన్స్ లేదు, వయస్సుకు తగిన జోడి. శీలములు ఇద్దరూ ఒకరితో ఒకరు సరిపోల్చదగిన వారు, గుణములలో ఇద్దరు గొప్పవాడు అన్నమాట. గుణములు మంచివి, రూపము మంచిది, వయస్సులు కూడా బేరీజు వేసుకుని చేశారు పెళ్ళి. ఏ విధంగా చూసినా ఈ వైదేహిని పెళ్లి చేసుకోవడానికి రాముడే అర్హుడు, రాముడిని వివాహం చేసుకోవడానికి సీతే అర్హురాలు. ఇలా ఉంటుంది చెంట అంటే కదా అనుకున్నాడు ఆయన. భర్త ఏమో తాడి చెట్టంత పొడుగుంటాడు, భార్య నడుము దగ్గరకు వస్తుంది, ఇదేమి సంబంధం అవుతుంది అప్పుడు. లేదా భార్య ఆవిడ చూస్తే భయంకరంగా సొర్పడకలా ఉంటుంది, భర్త ఆవిడ నడుము దగ్గరికి వచ్చి పొట్టిగా ఉంటాడు, అప్పుడు ఆ దాంపత్యం ఏమి అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ పొడుగులో కానీ అవయవాలలో కానీ లేక గుణములలో కానీ సౌశీల్యంలో కానీ ఏ రకంగా చూచినా రాముడికి సరిపోయేది సీత, సీతకి సరిపోయేది రాముడు. రాముడి మనస్సు నిరంతరం అందుకే సీత దగ్గర ఉంటుంది. రాముడి మనస్సు రాముడి దగ్గర లేదని చెప్పారు ఇందులో, సీత దగ్గరే ఉంటుందిట. రాముడి పేరుకి అక్కడ ఉంటాడు, మనస్సు మాత్రం సీత దగ్గరే ఉండి సీత సీత అంటుంది. సీత మనస్సు రాముడి దగ్గర ఉండి రామ రామ అంటుంది. ఇది కదా దాంపత్యం అంటే, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. అందుకే ఈ సీత కోసం రామచంద్రుడు నిరంతరం పరితపిస్తున్నాడు, ఇప్పుడు సీత కూడా రాముడి కోసం పరితపిస్తున్నది. ఈ సీత కోసం ఎవ్వడూ చంపలేని భయంకర పరాక్రమం కలిగిన వారి ఆ రాముడి చేత ఒక్క బాణం దెబ్బకి కోల్చబడ్డాడు. సీత వల్లే కదా, ఈ సీతను వెతకడం కోసమే కదా రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చి ఒక్క కోలతో వారిని నేల కోలన వేశాడు. కోల అంటే బాణం అండి, ఒక్క కోలతో అంటే ఒక్క బాణంతో రాముడు వారిని ఎందుకు కోల్చాడు, సీత కోసం. సీతే లేకపోతే వారిని చస్తాడా, సుగ్రీవుడికి రాజ్యం వస్తుందా. కాబట్టి సుగ్రీవుడికి రాజ్యం లభించడం, వారిపోవడం ఈ సీత వల్లనే జరిగింది. అస్యా హేతో విశాలాక్ష్య హతో వాలి మహాబలః. కాబట్టి వాలి మరణించడానికి కారణం ఈ సీత. ఇంకా రావణాసురుడి తర్వాత రావణుడు అంత పరాక్రమం కలిగిన కబంధుడు ఈ సీత వల్లే మరణించాడు. సీతను వెతుక్కుంటూ రాముడు అడవిలోకి వచ్చాడు కాబట్టి కబంధుడు పట్టుకున్నాడు, వాడి చేతులు నరికి వాడిని చంపారు. కాబట్టి ఈ సీత వల్లే కబంధుడు మరణించాడు. ఈ సీత కోసమే విరాధుడు మొదలైనటువంటి రాక్షసులు మరణించాడు. చతుర్దశ సహస్రాణి రాక్షసాం భీమకర్మణాం. భయంకర పరాక్రమం కలిగిన వాళ్ళు మనుషులు కనబడితే మెడ విరిచి వాళ్ళ మాంసం తిని వాళ్ళ నెత్తురు గటగట డ్రింక్ తాగినట్టుగా తాగేసేటటువంటి దుర్మార్గులైన రాక్షసులు 14,000 మంది, 14,000 మంది జనస్థానంలో ఈ సీత వల్లే రాముడి చేతిలో మరణించాడు. రాముడు 14,000 మంది చంపాడు కదా కరదోషణాదులని. ఆ 14,000 మంది 14,000 మెంబర్స్ ఎందుకు తెచ్చారు? ఈ సీత కోసమే. లేకపోతే వాళ్ళు మరణిస్తారా? ఈ సీత కోసమే కరుడు మరణించాడు, త్రిశిరుడు మరణించాడు, దూషణుడు మరణించాడు. ఎప్పటికీ లభించని వానర సామ్రాజ్యం ఐశ్వర్యం సుగ్రీవుడికి ఈ సీత వల్ల లభించింది. ఈ సీత కోసమే నేను ఎవడూ సాహసించలేని పని చేశాను. ఓ మాదిరివాడు సాహసించడుగా సముద్రం దాటడానికి, సముద్రుణ్ణి దాటడం ఎవడి వల్లన్నా అవుతుందా? అదొక గొప్ప సాహస కార్యం. ఒకవేళ సాహస కార్యమైనా అనవసరంగా ఎవడైనా సముద్రం దాటతాడా? దాటడు. నేను సాహసించి నదులకు పతి అయిన సముద్రుణ్ణి లంఘించి ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఈ సీత కోసమే. ఈ సీత కోసమే రాత్రంతా నేను ఈ లంకానగరం తల్లకిందులుగా తపస్సు చేసి తిరిగి వెతికాను. ఈమె లభించకపోతే ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నాను. కేవలం ఈవిడి కోసమే కదా. అటువంటి సీతని మొత్తం మీద చూశాను నేను. రాజ్యం, 3 లోకాల రాజ్యం ఒక పక్కన పెట్టి సీతను ఒక పక్కన పెడితే సీతయే మొగ్గు చూపుతుంది. అంటే త్రిలోక సామ్రాజ్యం కంటే సీతయే గొప్పది. అందుకే రాముడు రాజ్యం కంటే సీత కావాలనుకున్నాడు. ఆఖరికి దుర్మార్గుడైన రావణాసురుడు కూడా సీత కోసమే కదా తన రాజ్యం నాశనం అయిపోతున్నా సరే పట్టించుకోకుండా వాడు ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే వాడికి రాజ్యం కంటే సీత ఎక్కువ. పూర్వం జనక మహారాజు గారు భూమిని దున్నాడు యజ్ఞం చేయడం కోసం. అప్పుడు భూమిని దున్నుతూ ఉంటే ఆయన నాగలికి ఈ సీత తగిలింది. అలా కేదార పంసుగి పొలంలో ధూళి కణములు తగిలి బయటకు వచ్చిన జగన్మాత ఈవిడయే భూపుత్రి అయోనిజ, సాధారణ స్త్రీ కాదు. సృషా దశరథస్యైష జ్యేష్ఠారాజ్ఞో యశస్విని. దశరథ మహారాజు గారికి పెద్ద కోడలు, రామచంద్ర ప్రభు ఇల్లాలు, ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు అయిన రామునికి భార్య. అటువంటి భార్యామణి, రామపత్ని, పరమపూజ్యురాలు. ఇవాళ ఈ నీచ రాక్షసుడికి వసురాలైపోయింది. చుట్టూ రాక్షస స్త్రీలు చుట్టుముట్టామెను ఏడిపిస్తున్నారు. ఏం చిత్రం ఇది! ఎప్పుడు అడవిలో ఉన్నప్పుడు పతి సేవ చేస్తూ కందమూల ఫలాలు తింటూ కూడా హాయిగా బతికింది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆహారం కూడా విడిచిపెట్టి బక్క చిక్కిపోయి డొక్కలు ఎండిపోయి కనపడుతున్నది. అంటే ఉపవాసాలతో క్షీణించిపోయింది. భర్త లేకపోతే భార్యకి ఆహారం సహిస్తుందా? ఈమె దగ్గర అన్ని శుభలక్షణములే, ఒకే ఒక్క లక్షణం ఇప్పుడు దూరం అయిపోయింది. ఏమిటి? భర్తకి దూరం అవ్వడం వల్ల అన్ని శుభలక్షణాలు ఉండి కూడా ఏమీ లేనట్టుగా పాపం దీన వదనముతో ఏడుస్తూ కూర్చున్నది. ఎన్నిసార్లు చెబుతాడో ఇందులోనండి, ఈవిడ ఎంత గొప్ప పని చేస్తున్నది, ఆయన ఎంత గొప్ప పని చేస్తున్నాడు, భర్తకు దూరమై ఇంతకాలం ఎలా బతికింది ఈవిడ? ఎందుకంటే రాముడు అంత గొప్పవాడు. అటువంటి రామునికి దూరమైన సీత అసలు బ్రతకగలదా? బతికింది కనుక ఈవిడ చాలా గొప్పవాడి కింద లెక్క. ఆత్మబలం కలిగిన స్త్రీ కింద మనం పరిగణించవచ్చు. ఇంకా రాముడు కూడా అంతే. దుష్కరం కురితే రామో హీనో యదనయా ప్రభువు. రాముడు కూడా ఈమెను విడిచిపెట్టి ఇంతకాలం ప్రాణం శరీరంలో నిలబెట్టుకున్నాడంటే గొప్ప కఠినమైన పని చేస్తున్నట్టే లెక్క. ఈవిడ ఎటువంటిదో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఈమెను చూడగానే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన ఈ సీత ఓర్పులో భూదేవి వంటిది. సహనం కావాలండి దేనికైనా. సహనం లేనివాడు ఎప్పుడూ నాశనమైపోతాడు. ఓర్పు చాలా గొప్పది. అటువంటి ఓర్పు వల్ల ఈమె ఈనాడు బ్రతికి ఉన్నది. ఒకప్పుడు రాముని చేత లక్ష్మణుని చేత రక్షింపబడిన ఈమె ఈ భయంకర రాక్షస స్త్రీల మధ్యలో చెట్టు కింద కూర్చుని శోకిస్తూ బ్రతికి ఉన్నదంటే ఓర్పు వల్ల బ్రతికింది. ఈమె ముఖం ఎలా ఉన్నది? మంచు పడిన తామర పువ్వులో ఉంది. హేమంత ఋతువులో తెల్లవారుజామున బాగా మంచు పడుతుంది. ఆ మంచు వల్ల తామర పువ్వు కమిలిపోతుంది. పద్మాకరమునకు మంచు పడదు. ఎందుకంటే తామర పువ్వుల మీద పడిందంటే మంచు తామర పువ్వు వాడిపోతుందట పాపం, అదేదో రకంగా విచిత్రంగా తయారైపోతుంది అనమాట, కాలిపోయిన పువ్వులా కనపడుతుంది. ఎండ ఎంతైనా పర్వాలేదట తామర పువ్వుకి, వికసిస్తున్నప్పుడు ఎండ పడితే. మీరు చూడండి ఎప్పుడైనా మంచి వేసవకాలంలో తామర పువ్వులు కొలనులో ఉంటే మాత్రం వికసిస్తాయి, మంచు పడితే కమిలిపోతాయి, వాడిపోతాయి. మళ్ళీ ఈ తామర పువ్వే నీటిలోంచి తీసి బయట పెడితే ఆ సూర్యుడి యొక్క కిరణములు సోకి అది కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది. అందుకే మన వాళ్ళు ఏమన్నారు, కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుడి శత్రుల గుట తథ్యము సుమతి. తామర పువ్వు నీటిలో ఉన్నంతసేపు సూర్యభగవానుడి యొక్క కిరణములు సోకితే వికసిస్తుంది, అదే నీటిలోంచి దాన్ని తుంచి ఆ కాడని బయట పెడితే ఆ సూర్యుడి ఎండకి అది ఎండి చచ్చిపోతుంది. ఎవరైనా అంతే, ఎక్కడలో ఉండాలో ఎంతలో ఉండాలో అంతవరకు ఉంటే కీర్తి పొందుతారు, తమ తమ స్థానం తప్పారంటే మిత్రులు శత్రులు అవుతారు అన్నమాట. తమ లెవెల్ దాటిపోయారంటే, తమ స్థానం తప్పారంటే, ఉండవలసిన స్థానం తప్పారంటే బంధువులు మిత్రులు కూడా శత్రులు అవుతారు. ఇక్కడ రెండు అర్థాలు. అంటే నువ్వు ఒక వ్యక్తి నీ మిత్రుడు అనుకుందాం, అతనితో ఎంతవరకు మాట్లాడాలో అంతకు మించి దాటి మించి మాట్లాడే అనుకో, పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి మెసేజ్లు పెట్టామనుకో, ఇంక జీవితంలో నీకు వాడికి ఏ విధమైన మిత్రత్వం ఉండదు, శాశ్వత శత్రుత్వం వస్తుంది. రెండవది స్థానం తప్పడం అంటే, ఒక ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు, ఎంత గొప్పవాడైనా పదవిలో ఎమ్మెల్యే గానో ముఖ్యమంత్రి గానో ప్రధానమంత్రి గానో ఉన్నప్పుడు అందరూ మిత్రులే, పదవి పోయాక వాడు మహావడన చూస్తారా, ఎవడ తోడు. అలాగే గొప్ప తహసీల్దార్ గారు ఇంకో రిజిస్ట్రార్ గాను లేకపోతే ఇంకో కలెక్టర్ గాను పదవిలో ఉన్నంతసేపు అందరూ గౌరవిస్తారు, పదవి పోనివ్వండి ఆ తర్వాత ఒక్కడు చూడడం పాపం. అందుకే అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు, అధికారం పోయిన తర్వాత తెలుస్తుంది వాడి సౌభాగ్యం ఏమిటో. సీట్లో కూర్చున్నసేపు నమస్కారం అండి అంటారు, మనతో పనుండి దండం పెడుతున్నారు, పొగుడుతారు. వీడు రిటైర్ అయ్యాక ఈ దిక్మాలాడు లీవ్ ఇవ్వలేదండి ఎప్పుడు అని వాడే తిడతాడు పక్కకి, అసలు వాడు పాపం ఎవరుతాడు. అందుకే రిటైర్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఇంట్లో కూర్చుని అయ్యో ఆ రోజుల్లో నా వెనక ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఒక్కడూ రావట్లేదే, మా అటెండర్ కూడా రావట్లేదు అని ఏడుస్తాడు. కాబట్టి స్థానభ్రంశం అయ్యాక మిత్రులు కూడా శత్రులు అవుతారు. సరే ఇది పక్కన పెట్టి పాప వీడు ఎలా ఉన్నది, తెల్లవారుజామున బాగా మంచు పడడం వల్ల వాడిపోయిన మలానమైపోయిన తామర పువ్వులా ఉన్నది, మహాకష్టముల వల్ల ఈవిడ శరీరం కృశించిపోయింది, అంతులేని దుఃఖంతో ఈవిడ శరీరం బాగా వంగిపోయింది. సందేహం లేదు సీతేయమిత్యేవ నివిష్ట బుద్ధి, ఈమె తప్పక సీతయే అని ఆవిడ చూచి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. క్రమక్రమంగా చంద్రభగవానుడు ఇంకా పక్కకి వాలిపోవడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వాళ్ళకి నెత్తి మీదకి వచ్చిన వాడు ఇప్పుడు అపరాత్రి అవుతుంది కదా, తెల్లవారుజాము కాబోతుంది కదా, పడవరకు వాలుతున్నాడు. ఆ సమయంలో ఇప్పుడు సీతాదేవి ఉన్న చెట్టు మీదకి కిరణములు ఏటవాలుగా పడుతున్నాయి. ఈ చంద్రుడి యొక్క వెన్నెల కిరణములలో అక్కడ ఎవరెవరు ఉన్నారో చూశాడు ఆయన. సీత ఏమో చెట్టు దగ్గర కూర్చున్నది, చెట్టుకి ఒక దగ్గర చుట్టూత భయంకర స్త్రీలున్నారు, రాక్షస స్త్రీలు, భయంకరాకారిణులు వాళ్ళు. ఏకాక్షీం ఒకదానికి ఒక్కతే కన్ను అనమాట. ఆ కన్ను ఎలా ఉందనమాట, ఈ నుదుటి దగ్గర నుంచి కింద దాకా ఒక్క కన్నుతో ఉన్నది. ఏకకర్ణం ఒకదానికి ఒకే చెవు, ఈ వేపు చెవిలేదు, ఒక్క చెవితో వినగలిగే వాళ్ళు ఉంటారులేండి కొంతమంది, అయినా రెండు చెవులు ఉన్నాయి, రెండు చెవులు అందరికీ వినపడతాయట. కానీ ఆవిడకి అసలు ఈ చెవి లేదు, ఈ ఒక కుడి చెవి ఉంది. ఒక ఆవిడకి కర్ణ ప్రావరణాంతత అంటే ఈ చెవి ఇలా చుట్టూ తిరిగి ఉంది వెనక నుంచి, తల చుట్టూ తిరిగి ఉన్న చెవి, ఇదేం చెవో తెలియదు కానీ ఈ చెవి ఇలా మన వెనక నుంచి ముందు దాకా ఇక్కడ దాకా ముక్కు దాకా వచ్చిందంటే ఆ వ్యక్తిని చూస్తే అడిగిపోం మనం. అలా కర్ణ ప్రావరణం అయ్యి ఉన్నది ఒకటి, ఒకదానికి పెద్ద ముక్కు, ఇంకొకదానికి గాడిద ముక్కు, ఒకదానికి పంది ముక్కు, అసలు దానికి ముక్కే లేదు. అనాస అంటే ముక్కు లేకుండా ఉందట ఒక ఆవిడ, ముక్కు లేకుండా మరి ఎలా బతుకుతుందంటే ఆ నోటితోటి గాలి పీల్చుకు బతుకుతుంది అనమాట. ఒకటి శంకుకర్ణ, శంకువులో ఉందన్నమాట చెవి. ఇంకొక దానికి అతికాయ, పెద్ద శరీరం పొట్టెలా వేళ్లాడిపోతుందన్నమాట. ఉత్తమాంగీచ, ఒకదానికి పెద్ద తలకాయ కలిగి ఉంది. ఒకదానికి లంబకర్ణ, చెవులు కిందకి వేళ్లాడిపోతున్నాయి అన్నమాట. దిక్మాల చెవులు రెండు రెండు చెవుల్లో కిందకి వేళ్లాడుతున్నాయి. ఒకదానికి లలాటం పెద్దది, లంబ లలాటం అన్నట్టు, పెద్ద నుదురు లంబోదర. ఒక ఆవిడికి పెద్ద పొట్ట పయోధరం. ఒక ఆవిడికి స్తనములు ఎక్క వేళ్లాడిపోతున్నాయి, పెద్ద పెద్ద స్తనములతో ఉన్నది. లంబోష్టిం పెదవులు వేళ్లాడిపోతున్నాయి ఒకదానికి, అంతంత పెదవులు, దుబ్బు పెదవులు. ఇలా కిందకు ఉంటే ఎలా ఉంటుంది? ఈ కింద పెదవు కిందకి వేళ్లాడుతూ ఉంటే మనం గుండెలు బేజారెత్తి పారిపోం, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, రాత్రిపూట కల్లోకి వస్తేనే నిద్ర పట్టదు. అటువంటిది ఎదురుగుండా ఇంత పెదవితో ఉన్నది ఒకది. ఇంకో దానికి ఈ చుబుకం గడ్డం కిందకు వేళ్లాడిపోతుంది, అంటే ఆవిడ నడుస్తూ ఉంటే ఆవిడతో పాటు ఈ గడ్డం కూడా కాలు కింద ఉందన్నమాట. ఇంకొక దానికి లంబాస్యాం నోరు, అంత నోరు, పెద్ద నోరు, దిక్మాల నోరు. ఆ నోట్లో ఏమున్నాయో తెలియదు కానీ. లంబజానుకాం, ఒకదానికి మోకాళ్ళు ఇంత పొడుచుకొచ్చున్నాయి. హ్రస్వాం, కొంతమంది పొట్టిగా ఉన్నారు. దీర్ఘం, పొడుగ్గా ఉన్నారు. కుబ్జాం, గూనితో ఉన్నారు. వికటాం, వికటాకారంలో, విచిత్రాకారంలో ఉన్నారు. వామనాం, కొంతమంది ఆడవాళ్ళేమో రాక్షస స్త్రీలు, పొట్టి స్త్రీలు, కరాళ స్త్రీలు కొందరు. కొంతమందికి ఈ మూతులు పగిలిపోయి ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళుంటారు ఏ ఇంద్రుడు లాంటి వాళ్ళు, లాగొట్టించుకుని ఉంటారు. దాంతో పెదవులు, మూతులు పగిలిపోయి ఉన్నాయి. కొందరికి కోరలు ఉన్నాయి, కొందరికి దంతాలు లేవు, కొందరు బోసిరొడుతో ఉన్నారు, వికృతాకారాలతో ఉన్నారు, పింగళ వర్ణంలో ఉన్నారు. కొంతమంది కాళీ నల్లగా భయంకరాకారంలో ఉన్నారు. కొంతమంది క్రోధనాహ నిత్యం కోపంతో ఉన్నారు. కొందరు కలహప్రియాహ తగాదా పడ్డం తప్ప ఎప్పుడు ఎవరితో స్నేహం చేయనివాడు. బస్తీ మెసవల్రా అని తొడలు కొట్టి యుద్ధం చేస్తారు వాళ్ళు. 24 అవర్స్ యుద్ధమే. రాక్షస స్త్రీలే కదా ఇప్పుడు భూలోకంలో మనవాళ్ళు ఉన్నారు అలాంటి కలహప్రియులు. కాలాయస మహాసూల కూట ముద్గరధారిణి, మరికొంతమంది చేతిలో పెద్ద పెద్ద సోలాలు, కొంతమంది కత్తులు, కొంతమంది ముద్గరములు, కొంతరేమో పరిగలు, ఇనపగడియలు కొట్టుకున్నారు. మరికొంతమంది ముఖాలు వరాహ పంది ముఖాలు, మృగ జింక ముఖాలు, శార్దూల పులి ముఖంతో ఉంది ఒకటి, మహిష దొన్నపోతు ముఖంతో గేది ముఖంతో ఉన్నది, అజ మేక ముఖంతో ఉంది ఒకవిడే, శివాముఖి నక్క ముఖం. అదేంటి విచిత్రం అండి, దిక్మాల నక్కకి సంస్కృతంలో శివ అని పేరు. శివ అంటే నక్క అని కూడా అర్థం. నక్కముఖం ఒకవిడిది. కాలాయసం, కొంతమంది ఏం చేశారు, ఆ నక్కముఖాలతోటే చేతిలోనూ నల్లని ఇనప సోలం పట్టుకున్నారు. అయసము అంటే ఏమిటన్నమాట, ఇనుము అన్నమాట, ఇనుము సోలం ధరించి ఉన్నారు. గజపాదం, ఏనుగు పాదంతో కావిడ. కొంతమంది నడుస్తుంటే ఏనుగులు నడిచినట్టు ఉంటుంది అంత కావిడ అనమాట, అచ్చం ఏనుగు పాదంలో ఉందన్నమాట. హయపాదం, గుర్రపు కాలు కలిగి ఉంది ఒక ఆవిడకి. గుర్రపు కాలు కలిగి ఉంటే ఇంకా టిక్ 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 అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరొక ఆవిడ ఎలా ఉన్నది, ఈ తల పక్కకు ఒంగిపోయింది, ఇలాగే చూస్తున్నాను ఆవిడ ఎప్పుడు కూడా అని. ఇంకో దౌర్భాగ్యురాలు ఉంది, తల ఏమో లోపల కంటే వెళ్ళిపోయింది, అంటే మెడలేదు ఇక్కడ, తల భుజాలు అతుక్కుపోయి ఉన్నాయి. అది మరీ కష్టం, పక్కకి తిప్పడం ఉండదు. ఒకదాని తల గిర్రం తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా విఠలాచార్య సినిమాలో పిశాచాలకు తిరిగినట్టుగా గిర్రం తిరిగిపోతుంది. ఎటు కావాలంటే అటు చూడవచ్చు. ఈ గిర్ర తలకాయ వెనక్కి తిరిగితే ఎంత లాభం అనుకుంటారు, వెనకాల నక్షరాలు కూడా చదవచ్చు. ఇక ఏకహస్త, ఒకదానికి చెయ్యి ఒక చెయ్యి, కానీ ఉన్న చెయ్యి ఎంత పొడుగుంది. ఒకదానికి ఒక్క కాలు ఒంటి కాలు, ఒకదానికి గాడిద కాలు, ఒకదానికి గాడిద చెవి, గుర్రపు చెవి ఒక ఆవిడికి. గోకర్ణి ఆవు చెవుల్లో ఉంది ఒక ఆవిడికి. చెవులు ఆవు చెవులు అనమాట, రాక్షసి చెవులు మాత్రం ఆవు చెవుల్లో ఉన్నాయి. హస్తికర్ణి ఏనుగు చెవులు ఒకదానికి. ఇంకా మరొకత్తున్నది, అనాస ముక్కే లేదు, అతినాస. ఈ ముక్కు ఇక్కడ మొదలెడితే నాగోలు చివరిదాకా ఉందట, అంత పెద్ద ముక్కు. ఆ ముక్కులోంచి లాగి కొంతమందిని లోపలికి వేసుకుంటూ ఉంటుందిట. అప్పుడప్పుడు మన ముక్కులకి దోమలు దొరవు. మన బోటి వాళ్ళం ఆ దానికి, ఆ దుర్మార్గురాలకి అతినాసకి దోమలు లాంటి వాళ్ళం, కాబట్టి దానికి కనబడే రుసుమ ముక్కులో వేసుకుని లోపలికి లక్కు తింటుంది. ఇంకా మరొకత్తున్నది, ఈ నాలుక ఇక్కడ నుంచి 4 మైళ్ళు వెళ్ళాడుతుంది రేఖయ్య. ఆ నాలుగుతో ఎక్కడెక్కడ ఏం కనపడినా చీమలు దోమలు పావుల్ని అలా లాగేసి లోపలికి మింగేస్తుంది. మరొకత్తున్నది, హయ అంటే గుర్రములాగా ఉంది ముఖం. ఈ విధంగా అతి భయంకరాకారంలో ఉన్న ఈ రాక్షస స్త్రీలు చీటికి వాటికి సీతని బెదిరిస్తున్నారు. ఇంకా మరొకత్తున్నది, తెగ తినేసి మాంసం, మాంస శోణిత దిగ్ధాంగీ, శరీరంలో దంతములు, ముక్కులు, పెదవులు అంతా మాంసం రక్తంతో నిండి ఉన్నాయన్నమాట. అది నడుస్తూ ఉంటే మాంసం ముద్దలు అలా వేళ్లాడుతున్నాయి. తిండి ఎక్కువైపోయి కనీసం మొహం కూడా కడుక్కోవట్లేదు అనమాట. రాక్షస స్త్రీలకు మొహం కడుక్కోవడం ఏమిటి? ఇవాళ మనుషులు కూడా కడుక్కోవట్లేదు ఈ మధ్యన ముఖం. ఆరు నెలలకు ఒకడు మొహం కడుక్కుంటాడు ఒకడు. ఇంకా మాంస శోణిత భోజన, నిరంతరం రక్తము మాంసము. రక్తం గ్లాసుతో తాగాడు. గ్లాసులు అంటే మన గ్లాసులు కదా ఇవి. అక్కడ గ్లాస్ తోటి మాంసము రక్తము తాగుతున్నానని పెట్టుకుంది ఒక అత్తి. అదేమిటనుకుంటున్నారు? ఒక 70 కేజీలు అందులో రక్తం ఒకేసారి పోసుకోవచ్చు. ఒక 70 నుంచి 100 కేజీల రక్తం పోసుకుని లీటర్లు గడగడ గడగడ తాగేస్తుంది ఒక అత్తి. అంత రక్తం తాగినా దానికి దాహం తినట్లేదట. మన వాళ్ళు అప్పుడప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు. ఉపన్యాసం నేను 2 గంటలు అనర్గళంగా చెబుతుంటే వాడు తాగుతారు గడగడ. అంటే నా వదులు వాడు తాగేస్తున్నారు అన్నమాట. అయితే ఓ సీసా నీళ్ళే తాగలరు వాడు పాపం. అక్కడ ఐసా సీసా కాదు అది, ఓ బిందుడు గుండిగడు రక్తం తాగుతున్నవాడు కొంతమంది. అలాంటి వాళ్ళని చూచి రోమహర్షణ దర్శన ఈయనకు కూడా గగుర్పాటు కలిగిందట. ఆంజనేయుడికే వాళ్ళని చూస్తే గగుర్పాటు కలిగిందంటే ఒక క్షణకాలం మనమైతే గగుర్పాటు కాదు, ఒకటే పాటు. అంటే కొంత జుగుప్స కలిగిందనమాట. అవి చూస్తుంటే ఆ తిండి ఆ మాంసం ఆ నెత్తులు ఆయనకి అలవాట్లేదు. ఆయనకి ఎంతసేపు పళ్ళు తినడం అలవాటు, చెప్పం చేసుకోవడం అలవాటు, బ్రహ్మచారి ఈ దౌర్భాగ్యాలు ఏం చూడగలడు పాపం చూసి అడిగిపోయాడు. జుగుప్స కలిగింది. అటువంటి వాళ్ళ మధ్యలో పుణ్యముక్షి నుంచి భూలోకంలో పడిపోయిన నక్షత్రంలో ఉన్న అమ్మవారిని చూచాడు. భర్తకి దూరమైపోయి కుమిలిపోతున్న వీళ్ళు చూచాడు. మాసిపోయిన బట్టలు కట్టుకున్న ఆవిడ చూచాడు. ఏకవేణి ఒక్కే జడ ధరించింది ఆవిడ. పూర్వం భర్త ఉన్నప్పుడేమో 2 జడలు, పెళ్ళిళ్ళల్లో 3 జడలు, కుమారిగా ఉన్నప్పుడు 3 జడలు, భర్తకు దూరం అయితే 1 జడ వేసుకోవాలని ఒక శాస్త్రం ఉండేది. శాస్త్రాలను ఉన్నాయండి, ప్రాతకాలంలో వాటిని పరిపాలించేవారు. పెళ్ళి కావడానికి ముందు యువతీమణులు 3 జడలు వేసుకునేవారు. పెళ్ళికి 2 జడలు వేస్తారు. భర్త ఉన్నప్పుడు కూడా 2 జడలే వేసుకుంటారు. 1 జడ భర్త, 1 జడ తాను అనుకుని ఇదిగో భార్యాభర్తలిద్దరం జడల రూపంలో ఉన్నామని 2 జడలు వేసుకునేవారు. జడని వేసుకునేవారు పూర్వం. ఆ జడ మెడ నుంచి కిందకి వెనక్కి వెళ్ళాడుతూ ఉండేది. భర్తకి దూరం అయింది అనుకోండి, అంటే భర్త గారు అమెరికాలో ఉన్నారు, భార్యామ్మడి గారేమో నాగోల్లో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? 1 జడ వేసుకునేవారట. అంటే నాకు భర్త గారు దగ్గర లేరు, మీరెవరు మా ఇంటికి రాకండి, నేను పతివ్రతని చెప్పడానికి ఏకవేణి ధరించేవారు. ఇప్పుడు కలియుగం కనుక ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అన్నట్టుగా జుట్టు విరబోసుకు తిరుగుతారు. కానీ పూర్వ చక్క జుట్టు వేసుకునేవారు, జడంటూ వేసుకునేవారు. ఇప్పుడు ఈవిడ భర్తకు దూరంగా రావణాసుడి దగ్గర ఉన్నది కదా, అందుకని 1 జడ మాత్రమే వేసుకున్నది. అందుకని ఏకవేణి వేసుకున్నది అనమాట. అదే రాముడి దగ్గర ఉంటే 2 జడలు వేసుకునేది అనమాట. నన్ను అడిగారు ఒకసారి, ఏమంటే పెళ్లికి ముందు 2 జడలు ఎందుకు వేసుకుంటారు, పెళ్ళి అయ్యాక 1 జడ వేసుకుంటారు ఏమిటి అని అడిగారు ఒకళ్ళు. యాక్చువల్గా తప్పండి, పెళ్లికి ముందు 3, పెళ్ళి అయ్యాక 2 వేసుకోవాలి. అయినా మీరు అడిగిన దానికి ఇంకో రకంగా సమాధానం చెబుతున్నాను. అవధానాల్లో కొట్టి ప్రశ్నలు కదా. పెళ్లికి ముందు లాగేవాళ్ళు చాలామంది ఉంటారు, పెళ్ళి అయ్యాక ఇంట్లో 1 ముగ్గుడి ఉంటాడు కనుక పెళ్ళి అయ్యాక 1 జడ వేసుకుంటుంది లేండి అని. పెళ్లికి ముందు 2 జడలు, పెళ్ళి అయ్యాక 1 జడ, ఎందుకంటే పెళ్లికి ముందు చాలామంది లాగుతారు, జడలు పట్టి పీకేవారు పూర్వం పాపం. ఇంకే పెళ్ళి అయ్యాక వీడు ఒక్కడేగా పీకేవాడు, ఆవిడ పీకే ఒకటి ఇచ్చుకుందంటే ఇక పీకే అవకాశం కూడా ఉండదు. అలా నాకు ఎన్ని క్లిష్టం అండి, నా అవధానాల్లో నేను పడిన పాటలు అన్నీ ఇన్ని కాదు, కానీ సరదా చాలా తేలిగ్గా పూర్తి చేసేవాడిని. అప్పట్లో తాడేపల్లిగూడెంలో 1999లో ఒక శతావధానం చేశాను. 1999 అది మార్చి నెల. ఆకాశం అప్పల నరసింహమూర్తి గారని చాలా గొప్పవారు తాడేపల్లిగూడెంలో, మహానుభావుడు. ఆయన నా చేత శతావధానం చేయించాడు. అందులో ఒక ఆయన కొంటిగా, వదినను పెండ్లియాడే కవి పండిత వర్యులు మేలు మేలనను. వదినకి కాళ్ళకి దండం పెట్టాడు ఎవరు, లక్ష్మణుడు. కానీ ఈయన సమస్యలో వదినను పెండ్లియాడే కవి పండిత వర్యులు మేలు మేలనన్ అని సమస్య ఇచ్చాడు. అందులో ఏమన్నానంటే, అంత పద్యం అక్కర్లా, కదిసిన కర్ణుగు కర్ణు గెంటె కదా, కదిసిన కర్ణు గెంటె కదా, గాంధివిగా నను నుంచి బాల ద్రోవది నను పెండ్లియాడే కవి పండిత వర్యులు మేలు మేలనన్. అంటే ఏమిటి, వదినను కాదు ద్రోవది, నను పెండ్లి ఆడ, ద్రౌపది అంటే ద్రౌపది అని అర్థం. బాల ద్రౌపది నను పెండ్లి ఆడే కవి పండిత వర్యులు వేలు వేలనం. నేను మత్స్యంతరం కూల్చగానే అప్పుడు ద్రౌపది నన్ను పెళ్లి చేసుకున్నది. అప్పుడు ఏమైపోయింది, వదినలు కాస్త ద్రౌపది నన్ను పెండ్లి ఆడే అనగానే అర్థం ఎంత మారిపోయింది మరి. ఒక కదిసిన కన్ను కూల్చి తిని గాండివిగా నను నుంచి బాల ద్రౌపది నను పెండ్లి ఆడే కవి పండిత వర్యులు వేలు వేలనం. అది అద్భుతంగా మారిపోయింది. ద్రౌపది పెళ్లి చేసుకోవడం వల్ల ఈ సమస్య అంతా విరిగిపోయింది. సమస్యలు అంటే ఇలాగే ఉంటాయి, దాన్ని విరవడంలో అంతం వస్తుంది అనమాట. కాబట్టి కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి ప్రశ్నలు అనమాట. ఇక్కడ సీత ఏకవేణి ఎందుకు ధరించిందంటే భర్తకి దూరముగా ఉన్నది కనుక. అటువంటి ఆవిడను చూచాడు, మనస్సులో వెంటనే ఆనందం పొందాడు, హర్షం కలిగింది. ఎందుకని, ఈవిడ కనిపించకిందాక ఎంతో దుఃఖం పొందాడు కదా, ఇప్పుడు ఆ దుఃఖం కొంత తొలగింది. అంటే ముందు సీత కనపడిందని ఒక ఆనందం కలిగింది, ఆవిడ స్థితికి దుఃఖం కలిగినా సీత కనపడిన ఆనందంతో రెండు చేతులు తోడించి రాముడికి నమస్కరించాడు. నమస్కృత్యాచ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్ట హనుమాన్ సంవృతో భవత్. రాముడికి లక్ష్మణుడికి మనస్సులోనే నమస్కరించుకున్నాడు. సీతా దర్శనంతో బ్రహ్మానంద భరితుడైపోయాడు. ఆకుల చోటనే ఎవరికీ కనపడకుండా జాగ్రత్తగా దాక్కున్నాడు. ఆకుల చోటన ఎవరికి కనపడకుండా కప్పుకొని కూర్చున్నాడు. తాను ఎవరికీ కనపడకూడదు, తనకు అందరూ కనపడాలి. సరిగ్గా తెల్లవారుతున్నది. అప్పుడు తెల్లవారుజామున బ్రహ్మరాక్షసులు ముందుగా లేస్తారు. ఈ రాక్షసులు కూడా బ్రహ్మరాక్షసులు ఉన్నారండి, వాళ్ళు వేదాలు చదువుకునేటటువంటి గట్టి వాళ్ళు. ఏ రావణాసుడు సామాన్యుడా, బ్రహ్మమానస పుత్రుడు పులస్థుడు, ఆ పులస్థుడు కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు వీడు. వాళ్ళ అమ్మబుద్ధులు వచ్చాయి తప్ప ఆ రోజుల్లో ఇంటర్ క్యాస్ట్ కాదు, ఇంటర్ లోకం. ఏకంగా పాతాళ లోకంలో ఉండే రాక్షస స్త్రీని కైకేసిని పెళ్లి చేసుకుని ఆదర్శ పురుషుడు అయ్యాడు విశ్రవసుడు. కాకపోతే పుట్టినవాడు దౌర్భాగ్యులు పుట్టారు కానీ వీళ్ళు. మొదటి భార్య ఇలబెల, ఆవిడ పరమ పూజ్యురాలు, ఆవిడ కొడుకు కుబేరుడు. ఈయన పాతాళ లోకానికి వెళ్ళాడు ఈయన కర్మగాలి. ఆ పాతాళ లోకంలో ఈ సుందరీమణి కనపడింది. చెప్పేగా కాలం ప్రభావం వల్ల ఆవిడ వెంటబడ్డాడు. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినలేదు కదా అని వెంటబడ్డాడు. అదిగా ఆ రెండో ఆవిడ కైకసి. కైకసి కామరూపిణి అంటే అందగత్తిగాను కనపడగలదు సూర్పణకలాగా. కానీ ఒత్తప్పుడు ఆవిడ చూస్తే అడిలిపోతాడ. ఆవిడ సహజ రూపం చూస్తే మాత్రం దెబ్బకి గుండెకి చచ్చిపోతాం. ఆవిడ్ని సహజ రూపంతో చూచి కాపురం చేయగలిగాడు ఆయన. కామరూపంలో ఉన్నప్పుడు చూడగలిగాడు మహానుభావుడు విశ్రవసుడు. అప్పుడు పుట్టినవాడు ఈ రావణ కుంభకర్ణ విభీషణ సూర్పణకల. అందువల్ల ఏంటంటే, అక్కడ వాడు వేదం చదువుకున్నవాడు, వ్యాకరణాలు చదువుకున్నవాడు, సామాన్యుడంటే రావణాసుడి పాండిత్యం ఎంత గొప్పదండి. జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజవానవూర్ధని ధగద్ధగద్ధగద్ జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అన్నాడు. అందం కూడా చంద్రుణ్ణి ధరించాడల్లా, కిశోర చంద్రశేఖరే బాలచంద్రుణ్ణి, చంద్రుడి యొక్క రేఖని ధరించిన శివుడి మీద నా రతి అంటే నా ప్రేమ ఎప్పుడు ఉండుగాక, ప్రతిక్షణం మమ రతిహి అన్నాడు. ఎప్పుడూ శివుడి మీద నా ప్రేమ ఉండాలి. ఆ శివుడు కిశోర చంద్రశేఖరుడు. ఆ అండల్లో కూడా బాలచంద్రుడు కాకుండా కిశోర చంద్రశేఖరుడు అండల్లో ఎంత అందమో మరి. ఇలాంటి ఎన్ని పదాలు రాశాడు. ఏం రాస్తేనే దుష్టబుద్ధి వల్ల దెబ్బతినేశాడు. తెగ తాగేసి, తెగ మాంసం తినేసి, స్త్రీలను పట్టుకొచ్చి ఏడిపించి, ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎవడు ఇంతవరకు వాడి తోలికి వచ్చేవాడు కాదు. బాబోయ్ నా మొగుడో ఈ మొగుడో అని ఏడుస్తూ ఉంటే ఆ భర్తల్ని చంపి లాక్కొచ్చి ఏం బాగుకున్నాడు ఈ దౌర్భాగ్యుడు చెప్పాడు. ఇంకొక రహస్యం చెప్పాలండి మీకు. ఇక్కడ చాలామందికి రావణుడు ఏమైపోయాడు తర్వాతని అనుమానం. జై విజయులు శాపవశాత్తు మొదటేమో హిరణ్యాక్ష హిరణ్యకేశవుడిగా పుట్టారు. తర్వాత త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు, మళ్ళీ ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతభక్తుడు అయ్యారు. కానీ హిరణ్యాక్షుడు హిరణ్యకేశవుడు చచ్చాక ఏమయ్యారు, ఈ రావణ కుంభకర్ణులుగా పుట్టడానికి మధ్యలో మరి గ్యాప్ లేదు. కృతయుగంలో ప్రారంభంలో పుట్టారు వాళ్ళు. మళ్ళీ త్రేతాయుగం వచ్చేదాకా, ఈ రావణాసురుడు పుట్టేదాకా ఈ దౌర్భాగ్యులు ఏమయ్యారు. రావణ కుంభకర్ణులు చచ్చిపోయి మళ్ళీ శిశుపాల దంతభక్తులుగా పుట్టేలోపు మధ్యలో చాలా కాలం ఉంది కదా. ఎక్కడి త్రేతాయుగం, ఎక్కడి ద్వాపరయుగం చివరి పాదం, మరి మధ్యలో ఇన్ని లక్షల సంవత్సరాలు ఎక్కడున్నారు అంటే, ఈ చేసిన పాపాలు నరకలోకంలో ఘోరంగా అనుభవించిన తర్వాత మళ్ళీ పుట్టారట. కాబట్టి వాళ్ళు ఏం పుణ్యం అనుభవించలేదు. రావణుడు చచ్చిపోయాక ఏ యముడిని ఏడిపించాడో ఆ యముడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ద్వాపర యుగంలో శిశుపాలుడిగా పుట్టేదాకా రావణాసురుడు యమలోకంలో ఎన్ని నరకాలు అనుభవించాడో తెలిసినా అందుకే ఋషుల జోలికి గురువుల జోలికి వెళ్ళకూడదు సనక సనందనాథుల శాపం. ఇలా అనుభవించి అనుభవించి అప్పుడు శిశుపాలుడు దంతభక్తుడు అయి పుట్టాక కృష్ణుడు చక్రంతో తలనరికాక చచ్చి అప్పుడు జయ విజయులయ్యారు. అప్పటిదాకా వీడి మధ్యలో ఈ చచ్చిన తర్వాత ఉన్న గ్యాప్ ఉందే మళ్ళీ పుట్టడానికి మధ్యలో అంతకాలం నరకంలో శిక్షణ అనుభవించారు వాళ్ళు.